ఆయన ప్రతి సూర్య యువోదిత పైగా. ఇక్కడ సూర్యుడు ఆల్రెడీ ఆకాశంలో ఉదయిస్తున్నాడు, ఈయన ఇంకో కొత్త సూర్యుడేమో, సూర్యుడికి మారుగా మరో సూర్యుడు వచ్చాడేమో అన్నట్టుగా బాలసూర్యుడిలో వెలిగిపోతున్నాడు. అలా వెలుగుతూ భుజాస్ఫాలనం చేసి పెద్ద బొబ్బ పెట్టి, ఓరి రాక్షసులారా, ఈ కాపలాకి వస్తున్న వాళ్ళలారా వినండిరా, అస్త్రములు వెయ్యడంలో ఆరితేరిన అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః. అస్త్రవిత్, అస్త్రములను ఎరిగినవారు, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం వంటి అనేక అనేక అస్త్రములను ఎరిగినటువంటి మా రామచంద్ర ప్రభువుకి లక్ష్మణుడికి జయం కలుగ్గాక. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత, రాఘవుని చేత పరిపాలింపబడుతున్న సుగ్రీవుడికి కూడా జయం కలుగ్గాక. మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెప్పాడు, అంటే భక్తి భావంతో, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ నరావణ సహస్రం వే యుద్ధే ప్రతిబలం భవేత్ అని మరొక్కసారి, 1000 మంది రావణులు కూడా నన్నేం చెయ్యలేరు, లంకానగరాన్ని నాశనం చేస్తాను, రాక్షసుల్ని చంపుతాను, సీతకి నమస్కరిస్తాను, అనుకున్న పనులు నెరవేర్చుకుంటాను, రాముడి దూతని, రాముడి దాసుణ్ణి, ఆయనకి ఈ సీత ఇక్కడ ఉన్న విషయాన్ని నివేదిస్తాను అని పలికి కాపల వాళ్ళ మీద పడి వాళ్ళను తొక్కు కింద కొట్టి చంపేశాడు. చంపి ఇప్పుడు ఈ భవనం దగ్గరకు వచ్చాడు. దానికి 1000 స్తంభాలు ఉన్నాయి. రావణాసురుడు అశోకవనంలో విశ్రాంతి కోసం నిర్మించుకున్నటువంటి ఆ వసంత మంటపానికి 1000 స్తంభాలు ఉన్నాయట. మంచి బంగారపు తొడుగులు తొడిగాడు ఆ స్తంభాలకి. ఆ స్తంభంలో ఒక ఉక్కు స్తంభం దగ్గరికి వెళ్ళి, పేరు గది ఉక్కు స్తంభం, చుట్టూతో బంగారపు తొడుగుంటుందనమాట, ఆ స్తంభాన్ని మొదలంట ఒకసారి పీకేశాడు. పీకి దాన్ని గిర్రని తిప్పాడు. ఎంత వేగంగా తిప్పాడో తెలుసా, ఆయన తిప్పుతున్న వేగానికి ఆ స్తంభం ఆ మంటపానికి రాసుకుని అందులోంచి అగ్నిజ్వాలలు పుట్టాయట. మనం చూస్తూనే ఉంటాం కదా, ఇనుప కడ్డీలు రెండు ఢాము ఢామని కొడితే అందులోంచి నిప్పురవ్వలు వస్తాయి. అప్పుడప్పుడు నేల మీద ఏ సైకిల్ రిమ్ అయినా వేగంగా రాసుకుంటేనే నిప్పురవ్వలు పడతాయి. అటువంటిది ఈ ఉక్కు స్తంభం తిప్పుతూ ఉంటే అది ఆ మంటపానికి తగిలి అందులో నుంచి పెద్ద పెద్ద నిప్పులు పుట్టి నిమిషమాత్రంలో ఆ సభామంటపం అంతా, ప్రాసాద మంటపం అంతా భగ్గుమని కాలిపోయింది, బూడిదైపోయింది, మొత్తం తగలబెట్టేశాడనమాట. ప్రాసాద మంటపాన్ని శ్మశాన మంటపం కింద తయారు చేశాడు, దాన్ని తగలబెట్టేశాడు. తగలబెట్టి హడిలిపోతున్న రాక్షసుల్ని, రేయ్ చూశారా, మీ రాజుగారు హాయిగా విహరించే ఈ చైత్య ప్రాసాదం వసంత మంటపం శ్మశాన మంటపం అయ్యింది. ఇప్పుడు శవం సగం సగం కాలినట్టుగా కాలి కుళ్ళి కనపడుతున్నది. ఇదేరా మీ అందరికీ తొందరలో రాబోయే పట్టబోయే గతి. ఏ ముహూర్తంలో మా మాత సీత ఇక్కడికి వచ్చిందో అప్పుడే మీ అందరికీ శ్మశాన కళ వచ్చింది. ఏకలంకా నగరంలో బంగారం ఉండదు, ఇక్కడంతా కూడా విధ్వంసం తప్ప అని ఆకాశం పైకంటే ఎగిరి, ఇప్పుడు తగలబెట్టాడుగా అందుకని పైకి ఎగిరి, అంతరిక్షే స్థిత శ్రీమాన్ యదం వచనమబ్రవీత్ మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం. నన్ను చూచారు కదా రాక్షసుల్లారా, నేనొక్కడినే అనుకుంటున్నారేమో ఇంత బలం కలిగిన వాణ్ణి. మాదృశానాం అంటే నాలాంటి బలం కలిగిన వాళ్ళు సహస్రాణి, వేల మంది ఉన్నారు. ఎక్కడనుకుంటున్నారు, సముద్రం అవతల, సముద్రం ఆవలి ఒడ్డున నాలాంటి వాళ్ళు వేల మంది కాసు కూర్చునున్నారు. ఇంకా కొన్ని కోట్ల మంది కిష్కింధలో ఉన్నారు. వీళ్ళందరూ మహానుభావులు, బలవంతులు, 1000 ఏనుగులు, 10,000 ఏనుగులు, 500 ఏనుగులు, 100 ఏనుగులు, 10 ఏనుగులు, ఇందేసి ఏనుగుల బలం కలిగిన వాళ్ళు. సుగ్రీవ వశవర్తినాం, వీళ్ళంతా సుగ్రీవుడి వశవర్తులు, సుగ్రీవుడు ఏం చెబితే అది చేస్తారు. వీళ్ళు ఈ భూమండలం అంతా తిరిగి నాశనం చేయడానికి రాక్షసుల్ని కంకణం కట్టుకున్నారు. దశనాగ బలాహ్ కేచిత్, 10 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు కొందరు. కేచిత్ దశగుణోత్తర, 10 పదులు, 100 ఏనుగుల బలం వాళ్ళు కొందరు. కేచిన్ నాగసహస్రస్య, 1000 ఏనుగుల బలం వాళ్ళు కొందరు. అయుతం అంటే 10,000 ఏనుగుల బలం వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావులంతా రాముడన్నా సుగ్రీవుడన్నా ప్రాణం పెడుతూ ఉంటారు. వీళ్లల్లో కొంతమంది నీళ్లల్లో దూక్కగలరు, కొంతమంది వాయు బలోపమాహ వాయుదేవుళ్ళ బలంగా ఉంటారు, ఆకాశంలో ఎగురుతారు. వీరి బలము ఇంతింతని ఎవరూ చెప్పలేం. ఇటువంటి వేలాది కోటాను కోట్ల వానర సమూహాన్ని శీఘ్రకాలంలో మీరు చూడబోతున్నారు. రే వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు రే, సుగ్రీవుడితో పాటు. ఆగమిష్యతి సుగ్రీవః, సుగ్రీవుడు వస్తాడు, మిమ్మల్ని ధ్వంసం చేస్తాడు. నేయమస్తి పురీలంకా నయూయం నచరావణః. ఆనాడు మీరు లేరు, ఈ లంకా నగరం లేదు, రావణుడు ఉండడు, ముందు లంక ఉండదు, యూయం అంటే మీరు ఉండరు, నచరావణః రావణుడు ఉండడు. మహానుభావుడు రామునితోటి విరోధం పెట్టుకుంటాడా, రామపత్నిని అపహరిస్తాడా ఈ రావణుడు? రామపత్నిని అపహరించిన ఆ దుర్మార్గుడు వాడిని కూడా కూడా ఉండి అన్ని విధాలా ప్రశంసిస్తున్న మీరు, వాడి తిండి తింటున్న మీరు అందరూ నశించిపోక తప్పదు అని పలుకుతూ ఉండగా ఆ సమయంలో జంబుమాలి మంచి రథం పుంచి అక్కడికి వచ్చాడు. వాడు చాలా వీరుడు, 1000 గుర్రాలు పుంచినటువంటి రథం అది, గుర్రం కూడా కాదు, కంచర గాడిదలు, పిశాచాలే ఆ గాడిదల రూపంలో ఉంటాయి. అటువంటి రథం మీద వచ్చేట వాడు, పెద్ద కోరలు వాడికి బయటకు కనబడుతున్నాయి, కొండంత విల్లు ధరించాడు, రక్తమాల్యాంబర ధరహ, ఎర్రని దండలు ధరించాడు, మెడ నిండా ఎర్రని దండలే. రాక్షసులకి ఎరుపు అంటే బాగా ఇష్టంలేండి, సహజంగా వాడు ఎంతసేపు ఎర్ర 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 అంటూ, వాడు జెండా ఎరుపు, మెడలో దండలు ఎరుపు, వాడు కట్టుకున్న గొడ్డలు ఎరుపు, వాడి దగ్గర అంతా ఎరుపే, మాయిదారి ఎరుపు. సరగ్వీ అలాంటి ఎర్రని దండలు ధరించి, ఎర్రని కుండలాలు ధరించి, వివృత్తనయన తాగిన మైకంతో కళ్ళు తిరుగుతూ ఉండగా భయంకర యుద్ధానికి వాడు వచ్చాడు. వాడిని చూడటంతో హనుమంతుడు చిరునవ్వు నవ్వేట, ఈ గాడిదలేమిటి, వీడో గాడిద, వాడికేమో మళ్ళీ ఏమో రథానికి గాడిదలే అనుకున్నాడు ఆయన. ఎంత అందమైన శ్లోకం ఉండేది, చెప్పకుండా చెప్పడం. వాల్మీకి చాలా వ్యంగ్యం కలిగిన వాడు, వాల్మీకి హాస్యప్రియుడు, ఆ హాస్యం చమత్కారంగా ఉంటుందన్నమాట. రథేన కరయుక్తేన, గాడిదలతో వస్తున్నటువంటి రథాన్ని చూచాడనమాట, అనగా అడ్డగాడిదను చూచినట్టుగా ఒక చిరునవ్వు నవ్వాడనమాట ఆయన. ఆ వచ్చేవాడిని చూచి హనుమంతుడు దొరికాడరా ఇప్పటికి మంచి వీరుడు అనుకుని వేగంతో పైకి కిందకి ఎగిరి జహర్షచననాదచ ఆనందము పొందాడు. పెద్ద కేక్ కూడా పెట్టాడు. కేక్ ఎందుకు పెట్టాడంటే, రారా బాబు రా, మంచి ఆహారం దొరికావు నాకు, ఆకలిగా ఉంది, యుద్ధమనే ఆకలి అన్నట్టుగా అరిచాడు. వాడు అదేం పట్టించుకోకుండా భయపడకుండా నిర్భయుడు కాబట్టి అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక బాణాన్ని చెవిదాకా ధనుస్సుకి ఎక్కుపెట్టి విడిచిపెట్టాడు. దాంతో మూతిని కొట్టాడు, మూతిలో దిగిపోయింది ఆ బాణం. అది ఆయన పీకి పక్కన పారేయగానే అందులోంచి ఎర్రగా రక్తం వచ్చి అర్ధచంద్రాకారంతో ఆయన గడ్డం దగ్గర బొట్టెట్టుకున్నట్టుగా ఉందన్నమాట. ఈ ఎర్రని రక్తం అర్ధచంద్రాకారపు తిలకం, తిలకం అందరూ ఇక్కడ పెట్టుకుంటారుగా, కానీ గడ్డం దగ్గర పెట్టుకున్నట్టుగా ఉంది. అప్పుడు ఇంకొక బాణం తల మీద కొట్టాడు, మరొకటి చెవి దగ్గర కొట్టాడు, రెండు భుజాల్లో కొట్టాడు, 10 బాణములు వక్షస్థలం మీద కొట్టాడు. ఈ విధంగా హనుమంతుడు ఎడాపెడా బాణాలతో కొడుతుంటే హనుమంతుడు బాణాలు తగలగానే శరీరాన్ని ఇలా సంకుచితం చేసేట, సంకుచితం చేయగానే బాణాలు ఊడి కింద పడిపోయాయి, మళ్ళీ శరీరాన్ని విపరీతంగా పెంచాడు. అటు ఇటు చూచాడు, వీడెవడో ఊరుకుంటే కుర్రాడు అనుకుంటుంటే ఎర్రగా రక్తం వచ్చేలాగా బాగా కొడుతున్నాడరా, ఇక ఉపేక్షించకూడదని పెద్ద మద్ది చెట్టు ఒకటి ఉన్నది అక్కడ, సాలవృక్షం, సాలం విపుల ఉత్పాట్య భ్రామయామాస వీర్యవాన్, ఆ మహావీరుడు ఆ మద్ది చెట్టును ఒక్కసారి పీకి గిరగిరా తిప్పి దానితో వాడి నెత్తి మీద ఒక్కే ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి తస్య చైవ శిరో నాస్తి, వాడి తలకాయ కనపడలేదు, పూర్తిగా నాశనం అయిపోయింది, తుక్కు తుక్కు అయిపోయింది అనమాట. కొబ్బరికాయ నేల మీద ఢామని కొడితే ఎలా ఉంటుంది మెట్ల మీద, అలా పగిలిపోయింది వాడి తల. నా బాహు చేతులు లేవు, నచ జానుని మోకాళ్ళు లేవు, నా ధనుహు ధనుస్సు లేదు, నా రథ రథం లేదు, నా అశ్వాహ ఆ గాడిదలు లేవు, తత్ర అదృశ్యంతనే శోహ, చూస్తుండగా మాయమైపోయాయి, అంటే ఏమీ లేకుండా అంత తుక్కు అయిపోయాయి అనమాట. ఈ రాక్షసులు పక్కనున్న వాళ్ళు అనుకున్నారు, ఇక్కడ ఇందాక రథం ఉండాలండి, దానికి 1000 గాడిదలు ఉండాలండి, అందులో మనిషి ఉండాలండి, దానికి టెక్కె ఉండాలండి, ధనుస్సు ఉండాలండి, ఏమీ కనపడ్డంలా, భూమిలోకి దూరిపోయాయా అనుకున్నారు. అలాగా నేలమట్టం అయిపోయాయి, చూర్ణితాంగ అదనమాట, పూర్తిగా పిండి పిండి గొండ పిండి అయిపోయాయి, తిరగలిలో వేసి విసిరినటువంటి వేపుడు శనగపప్పు పిండిలో అయిపోయాడు అనమాట వాడు. ఆ దెబ్బతోటి కూడా ఉన్నటువంటి వాళ్ళలో కొందరు మళ్ళీ పరిగెత్తికెళ్ళిపోయి, రావణ మహావీర అయిపోయాడు, ప్రహస్తపుత్రుడు జంబుమాలి చచ్చిపోయాడో వచ్చన్నారు. రావణాసురుడికి మళ్ళీ మతిపోయింది, 7 మంత్రి కొడుకులు ఉన్నారు ఆ పక్కన, వాళ్ళకే స్త్రీగాడు, వెళ్ళి రండిరా అన్నట్ట. వాళ్ళు కూడా మహాబలం కలిగిన వాళ్ళు, గొప్ప సైన్యాన్ని వెంట పెట్టుకున్నారు, ఓ ఏమి ఆయుధాలు వాళ్ళ దగ్గర, కొండంత బరువు ఉన్నటువంటి విల్లులు, మంచి పదునైన బాణాలు, అర్ధచంద్రాకారంతో పొడుగ్గాను ఉండే వస్త్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళు రావడంతో ఇంకా హనుమంతుడితో ఏమీ మాట్లాడకుండా శరవర్షం కురిపించేశారట. ఏకంగా స శరాన్ మోఘయామాస తేషాం ఆసుచరహకపిహి, ఏదో ఆకాశం నుంచి వర్షం కురిసినట్టుగా హనుమంతుని మీద బాణవర్షం కురిపించారు. హనుమంతుడు అటు ఇటు ఎగురుతూ బాణాలు తగలకుండా చూసుకున్నాడు. తర్వాత చేతులతో కొంతమందిని చంపాడు, కాళ్లతో కొందరిని చంపాడు, పిడికిలి పోట్లతో కొందరిని చంపాడు, గోళ్లతో చీరవతలు పారేసేటండి. అందులో ఏడుగురిలో ఇద్దరిని రథం మీద దూకి ఈ కాలుతో ఆ రథం, ఆ కాలుతో ఎడం కాలుతో మరో రథాన్ని ఒక తొక్కు తొక్కి పచ్చడి చేశాడు. మరొక ఇద్దరిని రథంలోంచి బయటికి లాగి గోళ్లతో గిలి చంపేసేటట్టుగా, అది అది మరీ గొప్ప విషయం. నఖయి అంటే గోళ్లతో చీర్చేస్తే చచ్చిపోయారు వాళ్ళు, గోళదెబ్బకే చచ్చిపోయే వీళ్ళు వాళ్ళు. ఇంకా మరికొందరిని తోకతో కొట్టి చంపేశాడు. ఈ విధంగా చూస్తూ ఉండగా ఏడుగురు నిమిషం మాత్రంలో చచ్చిపోయారు. మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక తోరణం ఉన్నది, పెద్ద ఒక చిన్న ప్రాకారం. సాధారణంగా ఆలయాల దగ్గర, నగరాల దగ్గర, ఉద్యానవనాల దగ్గర ఒక తోరణం కడతారు, దాన్ని ఆర్చ్ అంటాం. చూసారా మనం, ఇదిగో శృంగేరి పీఠము అని రెండు స్తంభాలు వేసి పైన రాయం మనం, అటువంటి ఒక తోరణం ఉన్నది అక్కడ. ఇది అశోకవనము, రావణునిది అని తెలియచేసే మంచి అక్షరములు, బంగారంలో లిఖించబడిన అక్షరములు ఉన్నటువంటి తోరణం. దాని మీదకి వెళ్ళి మళ్ళీ కూర్చున్నాడు కాసేపు విశ్రాంతిగా అనమాట. రెండరే ఎవరు వస్తారో, మీరు వచ్చేదాకా ఏం చేస్తాను కూర్చుంటానని. ఈలోపు మళ్ళీ ఈ చావగా మిగిలిన వాళ్ళు హతశేషులు పరుగు పరుగున వెళ్ళారు. వీళ్ళ పైన ఎంతసేపు కూడా పోయారో అని చెప్పడమే, వచ్చారని చెప్పడం ఉండదు పాపం. వీళ్ళు పరుగు పరుగున వెళ్ళి మహారాజా, మొత్తం ఏడుగురు సేనాధిపతులు వెళ్ళిపోయారు. ఈసారి పంచ సేనాగ్రనాయకులు, అగ్రనాయకులు పైగా వాళ్ళు సామాన్యులు కాదు, మంచి వీరుడైన ఐదుగురు సేనాధిపతులు. వాళ్ళు విరూపాక్షుడు, యోపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పిలువబడతారన్నమాట. ఈ ఐదుగురు రావణాసురుడికి పంచప్రాణాలు అనుకునేవాడు. రావణుడు ఎప్పుడు నా పంచప్రాణాలు వీళ్ళనేవారు. ఆ పంచప్రాణాలని కూడా తీసేశాడు అనుకోండి, ఆయన ఇక ఉట్టి పంచే తప్ప ప్రాణాలు లేవు ఆయనకి. హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా, మంత్రిసుతులు మరణించిన వార్త విన్న వెంటనే ఎప్పుడో కానీ అంత తొందరగా బయటికి కదల్సినటువంటి ఈ పంచసేనాగ్ర నాయకుల్ని సైకిల్తో పంపాడు ఆయన. వాళ్ళంతా మహాసైన్యాన్ని తీసుకుని వెంటకు బయలుదేరారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రథాలు తోలుకుంటూ ఒక్కొక్క రథం చుట్టూతో 1000 మంది రాక్షస వీరులు ఉండేలా చూసుకున్నారట. ఆ సమయంలో ఒక్క క్షణకాలం అనుమానం కూడా వచ్చింది రావణాసురుడికి ఈ రాక్షసుల్ని పంపుతున్నప్పుడు. ఒరే సేనా నాయకుల్లారా, మీరు యుద్ధానికి వెళ్లే ముందు నా మాట ఒకటి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు నేను చాలామంది వానరుల్ని చూశాను. మన జంబుమాలి దెబ్బకే చచ్చిపోవాలి వానరులు ఎవరైనా, 80,000 మంది శూరులైన కింకరుల దెబ్బకైనా చావాలి. అలా కాకుండా ఈ వానర వీరుడెవడో వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టే చంపుతున్నాడు. మీరేమో ఐదుగురు ఇప్పుడు బయలుదేరుతున్నారే, మీరు కొంచెం జాగరూకులై ఉండండి. ఆ వచ్చినవాడు వానరుడు అయ్యి ఉండడు, వానర రూపంలో ఉన్న మహాభూతం ఏదో వచ్చి ఉండొచ్చు. దేవతలకి మనమంటే కోపం, అందుకే ఇంద్రాది దేవతలు ఏదో కుట్ర పన్ని యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి ఈ భూతాన్ని సృష్టించి ఉంటాడు. లేకపోతే సాధారణ వానరుడికి ఇంత బలమా? వానరోయమితి జ్ఞాత్వా నహి శుద్ధ్యతి మే మనః నైవాహం తం కపిం మన్యే యథేయం ప్రస్తుత కథ. ఈతడు కేవల వానరుడు అని నా మనస్సుకు అనిపించడం లేదు, నాకు నమ్మకం లేదు, ఇతడు వానరుడు కాడు, ఎవడో వానర రూపంలో వచ్చాడు. ఇంద్రుడు పంపగా వచ్చి ఉండాలి, ఇంద్రుణ్ణి నేను జయించాను, నా కుమారుడు బంధించాడు, దానితో ఇంద్రుడు కుట్ర పన్ని యజ్ఞం ద్వారా సృష్టించిన ఒక గొప్ప వీరుడు, లేదా నాగ యక్ష గంధర్వ దేవ అసుర మహర్షులు పంపగా వచ్చి ఉండాలి. ఏమో మీరంతా సైన్యంతో వెళ్ళండి, వాణ్ణి జయించండి, నాకు తెలుసున్న వానరులు కొందరున్నారు. అంటే రావణాసుడికి ఎవరి బలమేమిటో తెలుసుగా, మరి వాడేం సామాన్యుడు కాదు. దృష్టాహి హరయ పూర్వం, పూర్వం నేను కొందరు వానరుల్ని చూశాను, అందులో వాలి నెరుగుదును నా మిత్రుడు, సహ సుగ్రీవః సుగ్రీవుణ్ణి ఎరుగుదును, జాంబవంశ్చ మహాబలః జాంబవంతుడు మహాబలవంతుడు ఆయన్ని ఎరుగుదును, నీలః నీలుణ్ణి ఎరుగుదును ఆయన సేనాధిపతి వానరులకి, ఇంకా ద్విధాదయః మైందద్యుదుల్ని ఎరుగుదును, నైవంతేషాం గతిర్భీమాన తేజోన పరాక్రమ వాళ్ళెవరిలో ఈ భయంకర పరాక్రమం, ఈ తేజస్సు, ఈ ఉత్సాహం లేవు. మనకు అనుమానం రావాలి, మైందుణ్ణి ద్విధుణ్ణి నీలుణ్ణి కూడా ఎరిగినవాడు హనుమంతుణ్ణి ఎరగకపోవడం ఏమిటని? ఎందుకు ఎరగలేదో తెలుసా? హనుమంతుడికి ఇంతకాలం తన బలం తెలియకపోవటం వల్ల సుగ్రీవుడితో పాటు ఎప్పుడు పారిపోయాడు. పెద్దగా చిన్నప్పుడు మాత్రమే సూర్యుని పట్టుకున్నప్పుడు ఉత్సాహాన్ని బలాన్ని ప్రదర్శించాడు తప్ప తర్వాత రాక్షసుల్ని చంపిందేది? ఆయన పెద్ద బలపరాక్రమాలు చూపించలేదుగా, అందువల్ల ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆయనకెందుకు సుగ్రీవుడికి తెలియదు, హనుమంతుడికి శాపం ఉంది ఆయనలో శక్తి ఉందని. అదంతా జాంబవంతుడికి తెలుసు కాబట్టి ప్రోత్సాహపరిస్తే హనుమంతుడు శాపం వల్ల మర్చిపోయిన తన శక్తిని గుర్తించి మళ్ళీ విజృంభించాడు. అప్పటిదాకా హనుమంతుడు రంగంలోకి రాలేదు. కొంతమంది అంతేనండి, హఠాత్తుగా విజృంభిస్తారనమాట. అలా విజృంభించిన వాడు ఆయన. దానివల్లే రావణాసురుడికి ఇతని శక్తి గురించి తెలియకుండా పోయింది. ఈతడు అలాంటి వీరుడు కాదు, వీడెవడో అనుమానం నాకు. నా మతిర్ న బలోత్సాహ న రూప పరికల్పనం, ఈ తెలివితేటలు, ఈ బలం, ఈ ఉత్సాహం, ఈ సత్వం ఇవి ఇంకెక్కడా లేవు. కాబట్టి వీడిని కొంచెం జాగ్రత్తగా బంధించండి, యుద్ధం నిర్లక్ష్యంగా చేయకండి, వీడిని చంపండి అవసరమైతే, లేదా తేలిగ్గా బంధించండి, ఏదో ఒకటి చేయండి అన్నాడు. ఈ ప్రహస భాసకర్ణ దుర్ధర విరూపాక్షయోపాక్ష పంచశానా నాయకులు మహావేగంగా బయలుదేరుతున్న వాళ్ళు రావణుడి యొక్క మాటలు విని ఆగి మళ్ళీ అది విని అప్పుడు బయలుదేరారన్నమాట. ఘోర యుద్ధం జరిగింది. ముందు హనుమంతుడు దుర్ధరుడి మీదకి దూకాడు, రథం మీదకి దూకి దాన్ని ధ్వంసం చేశాడు. దాంతో దుర్ధరుడు తెచ్చాడు. విరూపాక్షయోపాక్షుడు కత్తులు పుచ్చుకుని పైకి ఎగిరారు. హనుమంతుడు ఏం చేశాడు, పెద్ద మద్ది వృక్షాన్ని పీకి ఆ పైకి ఎగిరి యుద్ధం చేస్తున్న వాళ్ళని రెండు దెబ్బలు టపక్కన కొట్టాడు. దెబ్బతో వాళ్ళిద్దరూ పోయారు. ఆ తర్వాత ప్రహస భాసకర్ణులు వేలాది బాణాలు వేయడం మొదలుపెట్టారు. ఆ పక్కనే లంకానగరంలో కొండ ఉన్నది, ఆ కొండ శిఖరాన్ని పీకి దాన్ని ఎత్తి ఢామ్ని వాళ్ళ మీద వేశాడు. దాంతో వాళ్ళిద్దరూ మళ్ళీ కనపడలేదు. మిగతా వాళ్ళకి అంతో ఎంతో పిండం పెట్టడానికి శరీరాలు కొంచెం మిగిలాయి, కానీ వీళ్ళిద్దరు కొండ కింద పడిపోయారు. మళ్ళీ ఇప్పటిదాకా కనపడలేదు. ఇప్పుడు మనం ఆ కొండ కిందకి వెళ్ళి లంక వెళ్ళినప్పుడు చూద్దాం సరదాగా వాళ్ళు ఉన్నారో లేదో. ఈ తర్వాత ఈ విషయం తెలిసినటువంటి రావణాసురుడు అగ్రహోదగ్రుడైపోయి అక్షకుమారుడి కేసి చూశాడు. కుమారమక్షం రణపండితం తమ్ అన్నారు. ఆ అక్షకుమారుడు ఇంద్రజిత్తు కంటే చిట్ట చివర పుట్టినవాడు. పెద్దవాళ్లలో ఇంద్రజిత్తు, చిట్ట చివర కొడుకుల్లో అక్షకుమారుడు. కుమారుడు అని ఎందుకన్నారంటే అప్పటికి వాడి వయసు ఏం తక్కువ కాదు, కానీ ఉన్నవాళ్లలో చిన్నవాడు అని అర్థం అన్నమాట. తర్వాత కుమార అంటే కుయుక్తి అయిన మారతీతి కుమార. కుయుక్తులతో అవతల వాడిని కొట్టాడంటే చెడ్డగా కొడతాడనమాట. వాడి దెబ్బకి ఎవడన్నా తట్టుకోలేడు. అక్షకుమారుడి దెబ్బలు తిన్నవాడు బావోయని గొల్లును గోల పెడతాడు. అంతలా చావు దెబ్బలు శత్రువులను యుద్ధములో కొట్టగలడు గనుక కుమారుడు అన్నారు ఆయన. అటువంటి వాడు మండోదరి పుత్రుణ్ణి తూచి నాయన అక్షకుమార అని అలా సైగలు చేశాడు. ఈతంతో ఎక్కువ మాట్లాడలేదు. అక్షకుమారుడు వెంటనే తండ్రికి నమస్కారం చేశాడు. ఓ పెద్ద రథం అప్పటికే వాడి కోసం సారథి సిద్ధం చేశాడు. పూర్వం అక్షకుమారుడు మేరుపర్వత శిఖరం మీద 500 సంవత్సరాల కోసం బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. 500 సంవత్సరాలు బ్రహ్మ కోసం మేరుపర్వత శిఖరం మీద తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు నీకేం కావాలంటే ఆకాశంలోను, నేల మీద, నీళ్లలోను, అగ్నిలోను స్వేచ్ఛగా ఎగిరేటటువంటి ఒక రథం నాకు కావాలి. ఆ రథానికి 1000 పిశాచపు గాడిదలు ఉండాలి. ఈ గాడిదలు పూంచిన రథం ఎక్కడికన్నా ఇష్టకామాన్ని బట్టి వెళ్ళాలన్నమాట. నేను కోరుకున్న తోటికి తీసుకెళ్ళాలి. ఆ రథంలో అన్ని ఆయుధాలు ఉండాలి అని కోరాడు. అందువల్ల బ్రహ్మగారు ఆ తపస్సుకి మెచ్చుకొని మయుని ద్వారా ఈ రథాన్ని తయారు చేయించి అతనికి ఇచ్చాడు. ఆ రథం తపస్సు వల్ల వచ్చిన రథం. తతస్తపస్సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూ నదజాల సంతతం రథం సమాస్థాయయౌ సవీర్యవాన్ మహాహరింతం ప్రతినైరుతర్షభః. మహాతపస్సు చేసి సంపాదించిన రథం, అది పూర్తిగా బంగారంతో నిర్మింపబడిన రథం, బ్రహ్మదేవుడాజ్ఞతో మయుడు నిర్మించిన రథం, 1000 గాడిదలు పిశాచాలే గాడిదల రూపంలో నిరంతరం మోసుకెళ్లే రథం అది. అటువంటి రథాన్నెక్కి అనేక ఆయుధములు అందులో ఉండగా ఆయుధాలని పుచ్చుకొని బయలుదేరాడు. దూరం నుంచే అక్షకుమారుడు హనుమను చూచాడు. ఆ చూడడం ఎలా ఉందో తెలుసా? సింహం క్రూరంగా చూసినట్టుగా, లేడికేసి సింహం చూసినట్టుగా చూశాట. క్రూరంగా, అంత క్రూరమైన ఎర్రని చూపులు కలిగిన వాడు అక్షకుమారుడు. ఆ అక్షకుమారుడు హనుమంతుడిని చూచి, ఓరి బాబు, వీడేం సామాన్యుడు కాదు, అంత తేలిగ్గా నా చేతిలో చావడు, కొంచెం గట్టి బాణాలే ప్రయోగించాలి అనుకున్నాడు. హనుమంతుడు చూశాడు. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా వేరు. 80,000 మంది కింకరుల కంటే, జంబుమాలి కంటే, పంచసేనాగ్ర నాయకుల కంటే, 7 మంత్రిపుత్రుల కంటే వీడు కొంచెం తేజస్సుతో కనపడుతున్నాడు. బహుశ వీడు బ్రహ్మవరాలు పుచ్చుకున్నవాడై ఉంటాడు. రథం కూడా వరం వల్ల వచ్చినదై ఉంటుందని కనిపెట్టాడు. తపశ్శక్తి తెలిసిపోతుందిగా మహాత్ములకి. అందుకే మహాత్ములకే మహాత్ముల లక్షణం తెలుస్తుంది. గుణీ గుణం వేత్తి, ఒక గుణవంతుడే మరొక గుణవంతుణ్ణి కనిపెట్టగలడు. అందువల్ల దూరం నుంచి చూడగానే ఇతడు వీరుడు అని కనిపెట్టాడు. అక్షకుమారుడు కూడా ఆ క్షణమే రావడంతో మళ్ళీ హెచ్చరిక కూడా లేకుండా తీవ్రమైన క్రూరమైన అర్ధచంద్రాకార బాణాలని హనుమంతుడి మీద ప్రయోగించాడు. హనుమంతుడు రాళ్ళు చెట్లు విసిరేవాడు, వాడు బాణాలు వేసేవాడు. ఈయన వేసిన రాళ్లని వాడి బాణాలు ఢీకొట్టి ముక్కలైపోయేవి. హనుమంతుడు వేసిన ప్రతి వృక్షాన్ని ముక్కల ముక్కల కింద కొట్టేశాడు. హనుమంతుడు అశోకవనం దగ్గర అయిపోయిన చెట్లు ఉంటే దూరంగా వెళ్ళి కొండల మించి కూడా చెట్లు పీక్కొచ్చాట. కొన్ని బాణాలు హనుమంతుడికి తగిలాయి, కొన్ని తగలకుండా అటు ఇటు గాల్లో ఎగురుతూ తప్పించుకున్నాడు. ఆ ఇద్దరి యుద్ధానికి రరాస భూమి, భూమి కంపించిపోయింది ఆ ఘోర యుద్ధానికి. న తాతాప భానుమాన్, సూర్యుడు ప్రకాశించడం మానేశాడు. ఓరి బాబోయ్ ఉరుమురిమి మంగళం మీద పడినట్టు వీళ్ళిద్దరూ నా మీద పడతారేమోనని సూర్యుడు కొంచెం తప్పుకున్నట్ట మేఘాల్లోకి. వవవున వాయు, వాయువు పెద్దగా ప్రసారం చేయటం మానేసింది. అంటే ఎక్కువ గాలి లేదనమాట. సాధారణంగా యుద్ధం సమయంలో గాలి బాగా వీస్తుందని ఒక సామెత, ఇక్కడ అసలు గాలి కూడా వీచటం లేదు సక్రమంగా. కొండ కదిలిపోవడం మొదలయ్యింది. కుమారుడికి ఆంజనేయుడికి మధ్యలో జరుగుతున్న యుద్ధం దేవదానవ యుద్ధంలా పరిణమించింది. ఆకాశ మార్గం అంతా హుంకారాలతో నిండిపోయింది. బాణాలతోటి, విరిగిపోయిన బాణాలతోటి, విరిగిపోయిన చెట్ల ముక్కలతోటి, రాళ్ల యొక్క చిన్న చిన్న భిన్నమైన ముక్కలతోటి నిండిపోయింది. అక్షకుమారుడు ఇంతలో మూడు బాణాలు హనుమంతుని శిరస్సు మీద కొట్టాడు. శిరస్సు చుట్టూ తగిలి ఎర్రగా నెత్తురు కిందకి రావడం మొదలుపెట్టింది. ఆ రక్తం కిందకు కారుతూ ఉంటే సూర్యుడి నుంచి ఎర్రని కిరణాలు బయటకు వస్తున్నాయా అన్నట్టుగా ఉదయిస్తున్న సూర్యుడిలా కాసేపు శోభిల్లాడు హనుమంతుడు. తర్వాత ఏం చేశాడు, వీడు ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు, బాణాలతో కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, ఇంకా ఊరుకోకూడదు, ముందు కొంచెం కుర్రాడులే అనుకున్నట్టు ఆయన. ఇలా కాదని అమాంతంగా పైకెగిరి ఢామ్ అని రథం మీద దూకాడు. అక్షకుమారుడికి అర్థమైపోయింది. వీడు దూకుతూ ఉండగానే చటుక్కుని కత్తి పుచ్చుకొని రథంలోంచి కిందకి దూకేశాడు. హనుమంతుడు ఆ రథం మీద పడ్డాడు. ఆ రథం మొత్తం ధ్వంసం అయిపోయింది. వాడు కత్తి పుచ్చుకొని పైకెగిరాడు. అలా పైకెగిరి హనుమంతుడికేసి రావడం మొదలుపెట్టాడు. హనుమంతుడు వాడి వెంటబడ్డట, ఇద్దరు కాసేపు పైకి కిందకి తిరిగారు. వాడు హనుమంతుడు కత్తితో కొట్టడానికి ప్రయత్నించగా వాడి వెంటబడి హఠాత్తుగా హనుమ వాడికి చిక్కకుండా, వాడి దెబ్బ తనకి తగలకుండా చేసుకుని రెండు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అంటే భక్తితో కాదు, కాళ్ళు పుచ్చుకుని గిరగిరగిరగిర తిప్పేశాట. ఒక్కసారిగా తిప్పి పక్కనే ఉన్న కొండ శిఖరం కేసి కొట్టాడు. సతం సమావిద్య సహస్రశః కపిహి మహోరగం గృహ్య ఇవాండజేశ్వరః ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః. పూర్వం ఒక మహాసర్పాన్ని గరుత్మంతుడు ఎగరవేసుకుపోయినట్లుగా, గరుత్మంతుడు ఎప్పుడు సర్పాన్ని పట్టుకున్నప్పుడు తోక దగ్గర పట్టుకుని ఇలా విదిలిస్తాడు ఒక్కసారి అనమాట. ఆ విదిలించి అది కొట్టుకుంటూ ఉంటే కాసేపు కొట్టుకొని ఇచ్చి అప్పుడు వెళ్ళి పడగ మీద దెబ్బ కొట్టి చీల్చి ఆ మాంసాన్ని మింగేస్తాడు. హనుమంతుడు అలాగా ఒక మహాపరాక్రమం కలిగిన సర్పాన్ని గరుత్మంతుడు పట్టుకుని విదిలించినట్టుగా వాడు రెండు కాళ్ళు పుచ్చుకుని ఒక్కసారి విదిలించి ఢామ్మని కొట్టడంతో వాడి తలంతా తుక్కు తుక్కు అయిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. శిథిలావస్థలోకి అయిపోయిన వాడి శరీరాన్ని కింద వదిలేశాడు. ఈ దెబ్బతో వాడు మొక్కలు చెక్కలై చచ్చిపోయాడు. ఈ వార్తతో హతాశుడైపోయాడు రావణుడు. ఓరి నాయనో, తపస్సుతో రథాన్ని సంపాదించిన అక్షకుమారుణ్ణి కూడా వాడు చంపగలిగాడంటే వాడు మహాదక్షుడు, సామాన్యుడు కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే ఇంద్రజిత్తుకేసి తిరిగాడు. నాయన ఇంద్రజిత్, ఇక ఈ సామాన్యుల్ని పంపి లాభం లేదు, వెళ్ళినవాడు వెళ్ళినట్టే చచ్చిపోవడమే తప్ప ఒక్కడూ తిరిగి రావడం లేదు. నాయన, నీవు మాత్రమే ఆ వానరుణ్ణి బంధించగలవు లేక చంపగలవు. ఎందుకంటే తవాస్త్రబలమాసాద్య నాసురా నమరుద్గణాహ నశేకుహు సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాహ. నీ దగ్గర అస్త్రాలున్నాయి, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి ఎన్నో అస్త్రాలున్నాయి. ఈ అస్త్రాలు నీకున్నట్టుగా ఇంకెవరికి లేవు. నీకు తెలిసిన మంత్ర విద్యలు ఎవరికీ తెలియవు. నువ్వు కామరూపుడివి, మేఘాల్లో దక్కును యుద్ధం చేయగలవు. ఇంద్రుణ్ణి బంధించి ఇంద్రజిత్ అని పిలువబడిన వాడివి. నీతో సాటి వచ్చే అసురులు లేరు, మరుద్గణాలు లేరు. అసలు ఇంతెందుకు, ఇంద్రుడే నీతో యుద్ధంలో నిలవలేకపోయాడు, అందుకే నిన్ను పంపుతున్నాను. ఏమి చేస్తావో, వచ్చిన వీరుడు సామాన్యుడు కాదని నాకు అనిపిస్తున్నది. నేనెంత పూర్వం వాలంటే భయపడేవాడిని, ఆ తర్వాత వాలితో మైత్రి వచ్చింది నాకు. ఆ వాలి కంటే వీడింకా గట్టిగా యుద్ధరంగంలో వాలి జగత్తుని పీడిస్తున్నాడు. ఈ కొత్త కోత ఏదో చాలా ప్రమాదకరమైందిలా ఉంది. ఇది ఏదో క్షుద్రశక్తియో మహాభూతమో అయి ఉంటుంది. నిన్ను పంపించడం కూడా ఇష్టం లేదు నాకు, తప్పడం లేదు, కానీ నా కుమారుడివి నీకేమైనా అవుతుందేమోనని భయం. అయినా రాజధర్మం తప్పదన్నాడు. అంటే వాడికి కూడా లోపల కొంచెం భీతి వచ్చిందనమాట, కుమారుడు ఏమైనా అవుతాడేమో అని. పుత్ర ప్రేమ కదా మరి. నఖల్వియం మతి శ్రేష్ఠ యత్వాం సంప్రేషయాం యహం యంచ రాజధర్మాణం క్షత్రస్య చ మతిర్మత. ఛీ, ఈ క్షత్రియ ధర్మం ఎంత ప్రమాదకరమైనది. మహారాజు వీరులు తక్కిన వాళ్ళు బతికొండగా తాను యుద్ధానికి వెళ్ళకూడదు, కొడుకు బతికొండగాను సేనాధిపతులు ఇంకా మూలబలం ఉండగా స్వయంగా రాజు యుద్ధానికి వెళ్ళకూడదు, అందరూ పోయాక ఆఖరిని వెళ్ళాలి మహారాజు, అది శాస్త్ర నియమం. అందువల్లే నేను యుద్ధానికి వెళ్ళడం లేదు. ఈ క్షత్రియ ధర్మం వల్ల కుమారుడివైన నిన్ను కూడా యుద్ధరంగానికి పంపవలసి వస్తుంది. లోపల కొంచెం భయం కలుగుతున్నప్పటికీ తప్పదు నాయనా, నువ్వు మాత్రమే శత్రువుని జయించగలవు, నాకు కొంత నమ్మకము ఉన్నది. ఎందుకంటే నీ దగ్గర కేవల దేహశక్తే కాకుండా అస్త్రబలం కూడా ఉంది గనక. ఏమి చేస్తావో, అతన్ని నయానో భయానో బంధించు, సంహరించు. సంహరించడానికి వీలు కాకపోతే బ్రహ్మాస్త్రం బంధిస్తుందని తెలుసు రావణుడికి. అందుకే అది దృష్టిలో పెట్టుకుని ఇంద్రజిత్తుని వాణ్ణి ప్రాణంతోటో లేక ప్రాణం పోయిన శరీరంతోటో నా దగ్గరికి తీసుకురానగానే ఇంద్రజిత్తు ఏం మాట్లాడలా. ఇంతకుముందు వాళ్ళకి మళ్ళీ తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేసేటవాడు. రాక్షసులు చెప్పానుగా, వాళ్ళు వాళ్ళ భక్తి వాళ్ళదే, పితృభక్తి దగ్గర వాళ్ళు ఎవరికీ తీసిపోరు. వాళ్ళ నాన్నగారు చుట్టూ ప్రదక్షిణ చేసి ఓ నమస్కారం చేసి వాడు బయటకు వచ్చేసాడు. తక్కువ మాట్లాడే వాళ్ళలో ఇంద్రజిత్తు ఒకడనమాట. ఇంకా కుంభకర్ణుడైనా మాట్లాడతాడు, కానీ ఈయన పొరపాటు కూడా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు. అలా మాట్లాడకుండా మంచి రథాన్ని దాన్ని సిద్ధం చేసుకున్నాడు. అది ఒకంబుడు యాగము నుంచి సృష్టింపబడిన రథం అది. ఆ రథం ఎక్కాడు. సారథి రథం తోలన్నాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల పొందిన ధనుస్సు ధరించాడు, అమ్ముల పొదులు ధరించాడు. ఈ రెండు అమ్ముల పొదుల్లోంచి ఎన్ని బాణాలు వేసినా మళ్ళీ బాణాలు వస్తాయి, అక్షయ తుణీరాలు అంటారు వాటిని, అవి పుచ్చుకున్నాడు. హనుమంతుడున్న చోటికి బయలుదేరాడు. మధ్యలో ధనుష్టంకారం చేశాడు, ఠింగ్ ఠింగ్ అని అల్లెతాడు మోగించాడు. ఆ అల్లెతాటు మోతతో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయాయి. అప్పుడే చూశాట హనుమంతుడు, ఎక్కడిది ఈ ధనుష్టంకారం? ఇంతకు పూర్వం చాలామంది వీరులు వచ్చారు, వారి ధనుష్టంకారములు ఎంత గొప్పగా లేవు, ఈ ధనుస్సు పుచ్చుకున్నవాడెవడో గట్టివాడు, ధనుస్సు కూడా చాలా గొప్పది అని కొంచెం సంతోషం కూడా పొందాడు. మంచి వీరుడు వస్తున్నాడని, ఎందుకు పనికి మళ్ళీ వాళ్ళని చంపడం వల్ల లాభం ఉందండి, మహావీరులు వస్తే లాభం తప్ప అనుకున్నాడు ఆయన. యుద్ధ వీరులకు ఎప్పుడు కూడా పనికి మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళని చంపడం, సామాన్యులు చంపడం ఇష్టం ఉండదు. అందుకని రాణి అనుకుంటూ చూస్తూ ఉండగా హనుమంతుడిని ఆయన చూచాడు. చూడటంతో వాడు ఏమనుకున్నాడు తెలుసా, ఇంద్రజిత్తు అవధ్యోయం మహాబాహు, ఈ మహావీరుణ్ణి నేను చంపలేను, వీడు వానరుడు కాదు, పైకి ఇలా కనబడుతున్నాడు కానీ ఇతడు మహా తపశ్శక్తి సంపన్నుడు, నా బాణముల వల్ల ఇతడిని నేను చంపలేను. ఒక ఊహ వచ్చింది, ఇతడు సామాన్యుడు కాదు అని అర్థమయ్యింది. హనుమంతుడు కూడా చూశాడు, ఆయన అలాగే అనుకున్నట్ట, ఇద్దరూ ఒకేసారి అనుకున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు. అవధ్యోయం మహాబాహురితి సంచింత్య వానరహ, వానరుడు ఆంజనేయుడు కూడా, వీడిని నేను చంపలేను, ఇంత పూర్వం వచ్చిన వాళ్ళందరినీ తుక్కు కింద కూడా చంపాను, నన్ను వీడేమీ చేయలేడు, నేను వీడిని చంపలేను, చూద్దాం యుద్ధం ఎలా సాగుతుందో అనుకున్నాడు. ఇద్దరూ మహావీరులే. ఇంద్రజిత్తు వేసే బాణాలన్నీ హనుమంతుడు ధ్వంసం చేస్తున్నాడు, హనుమంతుడు వేసే రాళ్ళు చెట్లు వాడు ధ్వంసం చేశాడు. ఒక ముహూర్తకాలం ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం సాగింది. ఈ యుద్ధం ఏంటంటే ఏదో చమత్కారంగా ఆటలాడుకున్నట్టు ఉంది, చూడండి ఫలితం తేలని క్రికెట్లో ఉందన్నమాట. అందుకని హనుమంతుడు కాసేపు చూస్తూ చూసి వాడి మీద ఒక పెద్ద శిలని విసిరాడు. ఆ శిలని వాడు అర్ధచంద్రాకార బాణంతో ముక్కలు చేశాడు. ముక్కలు చేసి ఇతన్ని చంపలేం, అనవసరంగా ఎక్కువసేపు యుద్ధం చేసి అలసిపోవడము లేదా వాడి చేతిలో చావు దెబ్బలు తినడం తప్ప ప్రయోజనం ఉండదు అనుకుని వెంటనే ఏం చేశాడు, తతపైతామహం వీరహ సోస్త్రమస్త్రవిదాం వరహ సందధే సుమహాతేజాహ తం హరిప్రవరం ప్రతి. వెంటనే బ్రహ్మాస్త్రం తీశాడు. బ్రహ్మదేవుడి అపూర్వ మంత్రాలున్నాయి, ఆ మంత్రాలను ఉచ్చరించి ఈ అస్త్రాన్ని ధనుస్సుకి ఎక్కుపెట్టాడు. ఎందుకు ఆ అస్త్రం ఎక్కుపెట్టాడంటే అవధ్యోయం ఇతి జ్ఞాత్వా, వీణి నేను చంపలేను. మరి చంపలేనప్పుడు ఎందుకండి బ్రహ్మాస్త్రం వేయడం అంటే, బ్రహ్మాస్త్రానికి ఒక గొప్ప శక్తి ఉన్నది అని బ్రహ్మగారు చెప్పాడు. ఈయన అస్త్రం ఎవరికైనా వరాలుండి వాళ్ళని చంపడానికి కుదరకపోతే వాడిని బంధిస్తుంది, కాళ్ళు చేతులు కట్టేస్తుంది, శరీరం నవనాడులు కట్టేస్తుంది. ఇప్పుడు వీడిని చంపలేం గనక మొత్తం శరీరం అంతా బంధించేస్తే వదిలిపోతుంది అనుకున్నాడు. తాళ్లతో కడితే తాళ్ళు కనబడతాయి, కానీ బ్రహ్మాస్త్రం అలా కాదు, చుట్టూత అదృశ్య రూపంలో తేజస్సు దాన్ని బంధిస్తుంది. వాడు కదలలేడు కానీ ఏది కట్టిందో తెలియదు. మన చేతికి కాళ్ళకి తాళ్ళో సంకెళ్ళో ఉంటే ఇది బంధనం అని తెలుస్తుంది. అందుకే బ్రహ్మాస్త్రంతో ఉన్న ప్రమాదం అదనమాట. అది ఎలా కట్టిందో కూడా తెలియదు, విదిలించుకోవడం ఎవడి వల్ల కాదు, ఒక్క బ్రహ్మవరం ఉన్నవాడు మాత్రమే బ్రహ్మాస్త్ర బంధనం నుంచి బయటపడగలడు తప్ప తక్కిన వాళ్ళెవరు ఆ బంధనం నుంచి విముక్తులు కాలేరు. అందుకే నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజ ఇంద్రజిత్. ఇంద్రజిత్తు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని చెవిదాకా లాగి విడిచిపెట్టాడు. ఆ అస్త్రం మహావేగంగా వెళ్ళిపోయింది, హనుమంతుడి మీదకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో హనుమంతుడు అటు ఇటు ఎగురుతున్నాడు కదా, ఎగురుతున్నవాడికి కాస్త హఠాత్తుగా చేతులు దగ్గరికి వచ్చి బిగుసుకుపోయాయి, కాళ్ళు బిగుసుకుపోయాయి, తోక బిగుసుకుపోయింది, నవరాడులు బంధింపబడ్డాయి. ఆ క్షణమే పైనుంచి కిందకి చేష్టలుడి కింద పడిపోయాడు. అభవన్ నిర్విచేష్టశ్చ పపాతచ మహీతలే. అక్కడి నుంచి ఢామని ఆకాశ మార్గం నుంచి కాళ్ళు చేతులు అడక బిగుసుకుపోయినట్టయి చేష్టలుడిగి పడిపోయాడు అనమాట. హఠాత్తుగా బిగుసుకుపోయిన బండి చక్రంలో అయిపోయింది ఆయన శరీరం. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంతవరకు ఆకాశంలో మహావేగంగా లెక్క లేకుండా ఎగురుతున్నాను, హఠాత్తుగా నా కాళ్ళు చేతులు బంధింపబడినట్లు అయ్యాయి. బంధనములు కనబడవు, తాళ్ళు కనబడ్డంలా, కానీ కాళ్ళు చేతులు కదలడంలా, అనగా ఏదో ప్రయోగం జరిగింది. ఇంకొకటి ఇంకొకటి కాదు, ఇది బ్రహ్మాస్త్రమే. ఇంకొక అస్త్రం అయితే అసలు నన్ను బంధించనే బంధించలేదు. నన్ను బంధించే శక్తి ఈ సృష్టిలో ఒక్క బ్రహ్మాస్త్రానికి మాత్రమే ఉన్నది. ఇప్పుడు నేనేం చెయ్యను? నాకు బ్రహ్మగారు చిన్నప్పుడు సూర్యుడిని పట్టుకోవడానికి పైకి వెళ్ళి కింద పడిపోయినప్పుడు ఒక వరం ఇచ్చారు, నాయన నీకు బ్రహ్మాస్త్రం వల్ల ప్రమాదం ఉండదు, ఒకవేళ ఎవడైనా నీ మీద బ్రహ్మాస్త్రం వేస్తే నువ్వు నన్ను తలుచుకుంటే వెంటనే అస్త్రం నిన్ను విడిచిపెడుతుంది అన్నాడు. నన్ను చంపా చంపదు, బంధించనూ లేదు బ్రహ్మాస్త్రం. ఇప్పుడు నేనేం చెయ్యను? నమేస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోక గురో ప్రభావాత్. నన్ను ఎలాగో బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదు కాబట్టి బ్రహ్మాస్త్రమా నన్ను వదిలిపెట్టి అననా, అలా అంటే అది వదులుతుంది. దానివల్ల లాభం ఏమిటి? నేనిప్పుడు యుద్ధం చేయడానికి గల కారణం ఏమిటి? రావణుడితో మాట్లాడాలి అని కోరిక. మాట్లాడడానికి వేరే మార్గం లేక యుద్ధానికి వెళ్ళాను తప్ప సరదాగా వీళ్ళందరితో కొట్టుకుంటూ వీళ్ళని చంపుకుంటూ ఇక్కడ కూర్చుని కాలక్షేపం చేయడానికే కాదే. ఇప్పుడు నేను ఈ బ్రహ్మాస్త్ర బంధనం వదిలించుకోకుండా ఇలాగే ఉండిపోతే ఈ ఇంద్రజిత్తు నన్ను ఈడ్చుకుపోయి రావణుని దగ్గర నిలబెడతాడు. అప్పుడు రావణుడిని చూచినట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది, హెచ్చరించినట్టు ఉంటుంది. ఆపై జరిగేది ఏదన్నా చూసుకుందాం. ఒకవేళ నన్ను వాడు చంపాలనుకుంటే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే నేను బంధం నుంచి బయటపడగలను. ఏ అస్త్రము నన్నేమీ చెయ్యలేదు గనక ఇలా అనుకుని సరే ఊరుకున్నాడు కావాలని. రావణ దర్శనం కోసం ఆయన తనంత తాను కావాలని చేష్టలుడికి అలా ఉండిపోయాడు. అప్పటిదాకా దూరం దూరంగా చెట్ల కింద పుట్టల కింద బిల్డింగులోనూ దక్కునున్నారు రాక్షసులంతా. ఇంద్రజిత్తు ఒక్కడి యుద్ధరంగంలో వదిలేసి మనమెందుకు అక్కడికి వెళ్ళడం అని వాళ్ళందరూ చూస్తున్నారు. హనుమంతుడు కదలకుండా పడిపోయాడు కదా, హమ్మా దొరికాడు రా అనుకున్నారు వాళ్ళు. కట్టివేయబడిన సింహం, బోనులో ఉన్న సింహం అంటే అందరికీ సరదాయే, అది బయటకు వస్తే తెలుస్తుంది అనమాట. అందుకని అందరూ పరుగు పరుగును వచ్చి బలే పడిపోయాడు రా కోతి, హైసర మధ్య బలే జయ ఇంద్రజిత్తు అంటూ వచ్చేసి ఇంత పెద్ద పెద్ద మోకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర తాళ్ళు, ఆ పగ్గాలు పట్టుకొచ్చేసారనమాట. ఆ బలమైన తాళ్ళు పట్టుకొచ్చి చేతులకి కాళ్ళకి నడుకు ఒళ్ళంతా చుట్టబెట్టేశారు శుభ్రంగా. ఈ విధంగా చుట్టబెట్టి పార్శీలు చేసేశారు హనుమంతుడు ఒక ముక్కలో చెప్పాలంటే. అలా కాళ్ళు చేతులు బంధించేశారట. అది చూచి హనుమంతుడు, వీళ్ళంతా నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు, బ్రహ్మాస్త్రాన్ని అయితే వదిలించుకుంటాను అనుకోండి, ఇది ఎలా వదిలించుకుంటాను అనుకున్నాడు ఆయన. నిజంగా బ్రహ్మాస్త్రం అప్పటికే వదిలేసిందని తెలియదు ఆయనకి. ఆయన తెలుసుకుంటే నిమిషంలో బయటకు వస్తాడు, ఆయన తెలుసుకోవాలని పెద్ద కష్టం కాదనుకోండి. మొత్తం మీద బ్రహ్మాస్త్రం వదిలేసింది. ఎందువల్ల?
మామూలు తాళ్లతో కడితే బ్రహ్మాస్త్రం అక్కడ ఉండదు. ఒక గొప్ప ఉపాసన చేసేవాడు క్షుద్రదేవత ఉపాసనకు వెడితే ఈ ఉపాసన పాడైపోతుంది. గొప్ప గురువుని ఆశ్రయించిన వాడు సామాన్య గురువుని ఆశ్రయిస్తే భ్రష్టుడు అవుతాడని శాస్త్రం అనమాట. పనికి మాలిన వాడిని, శాస్త్రం తెలియని వాడిని ఆశ్రయిస్తే గొప్ప గురువుని ఆశ్రయించిన వాడు కూడా నశిస్తాడు. బ్రహ్మాస్త్రం కంటే గొప్ప బంధం ఉందండి ఈ చరాచర జగత్తులో. అసలు అది ఎంత గొప్ప మంత్రశక్తి అది! దానితో హనుమంతుణ్ణి ఇంద్రజిత్తు బంధిస్తే దాని శక్తి తెలియని మూర్ఖులు గనక రాక్షసులకి మంత్రశక్తి ఏం తెలుస్తుంది? ఇప్పుడు పద్మాకర్ గారు ఉపన్యాస శక్తి ఏమిటో చదువుకున్న వాడికి, మీలాంటి జ్ఞానులకు తెలుస్తుంది, అజ్ఞానికి ఏం తెలుస్తుంది వాడికి? ఒక వ్యక్తి జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని యొక్క శక్తిని కనిపెడతాడు. అక్షరజ్ఞానం లేనివాడు, పాండిత్యం లేనివాడు వాడికేం తెలుస్తుంది? వాడికి ఎంతసేపు ఎవడు పనికి మాలిన వాడు చెబితే అది ఎక్కుతూ ఉంటుంది. అలాగే మహాద్భుతమైన బ్రహ్మాస్త్రబంధనము హనుమంతుణ్ణి కడితే దాని శక్తి తెలియక పగ్గములతో తాళ్లతో కట్టారు వాళ్ళు. హనుమంతుడు తాళ్లకు అవుతాడా? ఇలా అంటే తెగిపోతాయి. ఏడ్చాడు నిజంగా పాపం ఇంద్రజిత్తు, ఛీ మా రాక్షసులు ఎంత బుద్ధిహీనులు, నేను ఎంతో కష్టపడి బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తే తాళ్లతో కడతారా? ఈ తాడుతోటి ఆయన కట్టగానే బ్రహ్మాస్త్రం వదిలేసింది. మళ్ళీ బ్రహ్మాస్త్రం వదలాలంటే రేపటిదాకా వేయడానికి లేదు. ఒకసారి వేశాక బ్రహ్మాస్త్రం మళ్ళీ 24 గంటలు గడిచి తపస్సు చేస్తే కానీ రాదు. మంత్రానుష్ఠానం చేయాలి, అది వేళకోళం కాదు. రోజు ఎప్పుడు పడితే అప్పుడు వేసేయడానికి అది పనికిరాదు. అందువల్ల మహాకార్యం వ్యర్థమైపోయింది. హనుమంతుడికి బహుశా తెలియదేమో, తెలిస్తే ఈ తాళ్లు తెంపుకుని మళ్ళీ మా ప్రాణం తీస్తాడు, ఈసారి బంధిద్దామంటే అస్త్రం లేదు అని తలకాయ మొత్తుకున్నాడు. హనుమంతుడు మాత్రం తన మనస్సులో తీసుకుపోని మీ ఇష్టం వచ్చేటి చేసుకోండి అని సంకల్పించాడు. ఇప్పుడు వాళ్ళు ఆయన పడిపోయిన వాడిని లేపారు. కాళ్ళు చేతులు బంధింపబడి కదల లేకుండా కొంచెం తడువుకుంటున్న వాడిని ఈడ్చుకుంటూ గొరగొర నడు నడు అని చిత కొట్టడం మొదలెట్టారు. చేతులతో కొట్టారట. హంజమానస్తత క్రోరై రాక్షసై కాష్టముష్టిభి కర్రలతో కొట్టారు. కర్రలు పెట్టి ఢవాడబా, ముష్టిభి పిడికిళ్లతో పొడిచారు, కాళ్లతో తన్నారు, తిట్టారు. ఏ మా లంకానగరం అంతా ధ్వంసం చేస్తావా? ఇప్పుడు నీ సంగతి వస్తాం, మా రాజుగారు నిన్ను శిక్షిస్తాడులే, శిక్షించడానికి మాకు అప్పగిస్తాడుగా, అప్పుడు నీ పేకకొస్తాం, తోపుకొస్తాం అంటూ కబుర్లు చెబుతూ నోటికి వచ్చినట్టు పేలడం మొదలుపెట్టారు. అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఆయనకి అవి ఏమీ లేదు. శుభ్రంగా ఓ మదించిన ఆబోతు వీధిలో పెడుతూ ఉంటే 4 వర్షం చినుకులు పడితే ఈ వర్షం చినుకులు ఆబోతుని ఏం చేస్తాయన్నట్టుగా ఉందిటది. ఆబోతుతో పోల్చారు ఆయన. ఆబోతు అంటే ధర్మదేవత. ధర్మాన్ని అధర్మం ఏం చేస్తుంది అని అంతరార్థం అనమాట. మంచి మదించిన ఏనుగుని సంకెళ్ళు వేసి తీసుకుపోయినట్టుగా రావణుని యొక్క కొలువులోకి ఈడ్చుకుపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీడెవడు, ఎందుకు వచ్చాడు, ఏమిటి అని అరుచుకోవడం మొదలెట్టారు. కోయం కశ్య కుతో వాత్ర కిం కార్యం కో వ్యపాశ్రేహ ఇది రాక్షస వీరాణం తత్ర సంజ్ఞరే కథా. ఎవడ్రా వీడు, అమ్మ బాబోయ్, ఏమి శరీరం, ఎంత బలంగా ఉన్నాడో, ఏం తింటాడో కనుక్కోండి అని ఒకడు, ఎందుకు ఇక్కడికి వచ్చాడని ఒకడు, ఏం పని మీద వచ్చాడో తెలుసుకోండి అని ఒకళ్ళు, ఇలా రాక్షస వీరులంతా అతన్ని చూచి ఆశ్చర్యము పోతున్నారు, భయము పడుతున్నారు. అయితే బంధింపబడి ఉన్నాడు కనుక ధైర్యంగానూ ఉన్నారు. మరికొంతమంది అన్నారు ఇంకా రావణుని దగ్గరికి వెళ్ళలేదు, రావణుడు అసలు అతన్ని చూడలేదు. ఈ సభలోకి వెళ్ళేలోపే ఈ అలగాజనం ఉంటారే వాళ్ళనమాట. హన్యతాం చంపేద్దానరా అని ఒకడు, దహ్యతాం తగలబెట్టేద్దాం అని ఒకడు, భక్ష్యతామితి చేపలే తిండి మీదే ఏమని కొంతరుకుంటుందిలేండి. వాళ్ళు చంపడం వల్ల లాభం ఏమిట్రా, నరకడం వల్ల, తగలబెట్టడం వల్ల లాభం ఏంటి, బతికొండగా పీక్కు తింటే భలే ఉంటుంది, తాజా దబ్బ పండులా, నిమ్మ పండులాగా, మామిడి పండులాగా, బంగిరిపిల్లి మామిడి పండులాగా ఆ జబ్బలు భలే ఉన్నాయి అని కొంతమంది భక్ష్యతామితి చేపలే తిందాం అనుకుంటున్నారు. ఈ రాక్షసులు పరస్పరం క్రోధం తో చంపండి, కొట్టండి, గిల్లండి, తిట్టండి అని అరుచుకుంటూ ఉంటే ఇవేమీ పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు రావణ దర్శనానికి. ఎదురుగుండా సభాభవనంలో పెద్ద సింహాసనం. ఆ సింహాసనం మీద మహాకళేవరంతో కూర్చుని ఠీవిగా ఉన్నాడు రాక్షసరాజు. అటువంటి రాక్షసరాజు రావణాసురుణ్ణి రాత్రి నిద్రపోతుండగా చూశాడు ఆయన. ఇప్పుడు పట్టపగలు వెలుతురులో చూశాడు. నిద్రపోతుండగా చూడటం వేరు, చెట్టు కొమ్మల దగ్గర నుంచి సీతాదేవి దగ్గరకు వచ్చినప్పుడు చూడటం వేరు, ముఖాముఖి నిండు కొలువులో మంచి వెలుతురులో చూడటం వేరు. సదదర్శ మహాతేజాక రావణ కపి సత్తమం రక్షోభి వికృతాకారై కృష్యమాణమితస్తత. మహాతేజస్సు కలిగిన రావణుండి అగ్నిజ్వాలలా వెలిగిపోతున్న వాణ్ణి, ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు చేసి ఆ తపశ్శక్తితో లోకాలకి అంతు చిక్కకుండా ఉన్నాడు వాడు. అటువంటి వాణ్ణి పెద్ద శిరస్సు, కుండలాలు, ఆభరణాలు,
కిరీటం వస్త్రాలు వీటితో శోభిల్లుతున్న వాణ్ణి, చుట్టూ రాక్షసుల చేత పరివేష్టింపబడిన వాడిని చూశాడు. చుట్టూ తా రాక్షస వీరులు ఉన్నారు, మధ్యలో కూర్చున్నాడు. ఏ రావణాసురుడు సామాన్య శరీరమా, మహాకాంతి తపశ్శక్తి కలిగిన వాడు, వీరుడు వాడు. వాడి దురదృష్టం ఏంటంటే అంత పరాక్రమాన్ని తపశ్శక్తిని దుర్వినియోగం చేశాడు వాడు. అలాంటి వాడిని చూచాడు. చూడగానే హనుమంతుణ్ణి ఈడ్చుకొస్తూ ఉంటే ఇంతలో కొంచెం కట్లు సడలడం మొదలెట్టాయి. ఇంద్రజిత్తుకు భయం వేసింది, ఎంత దురదృష్టవంతులు వీళ్ళు, అనవసరంగా బ్రహ్మాస్త్రం తీసేసరి ఈ తాళ్ళు తెగుతాయేమో అని వాడి భయం వాడిది. ఇక్కడ బ్రహ్మాస్త్రం లేదు, కేవలం తాళ్లతో ఉన్నాడు ఆయన. ఇక్కడ గోవిందరాజుల వారు ఒక మాట చెప్పారు, ఏమిటో తెలిసిన, బ్రహ్మాస్త్రము అంటే గురువుగారు శిష్యుడికిచ్చే ఒక అమోఘమైన మంత్రం. శిష్యుడిని తరింపచేయడానికి గురువులు ఎప్పుడు ఒక మంత్రాన్ని ఇస్తారు. ఈ అస్త్రమే బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మజ్ఞానమును ప్రసాదించున్నది బ్రహ్మాస్త్రం అంటే. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువుగారి మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాడు ఈ గురువుగారిని కాకుండా అన్యుణ్ణి ఎవడైనా వరించాడు అనుకుందాం, అప్పుడు వాడు ఏమవుతాడు, ఈ తాళ్లతో కట్టివేయబడిన హనుమంతుడు అంటే అదనమాట. ఇందులో అంతరార్థాన్ని అంత జాగ్రత్తగా గోవిందరాజుల వారు రామాయణం వ్యాఖ్యలు రాశారన్నమాట. అనగా ఒక సద్గురువుని ఆశ్రయించి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాడు అడ్డమైన వాళ్ళ యొక్క ఉపన్యాసములు అడ్డమైనటువంటి చోట్లకి వెళ్ళడం అంటే సామాన్య క్షుద్రోపాసనకి వెళ్ళకూడదు. ఎందుకని పాశుపతాస్త్రం ఉన్నది, బ్రహ్మాస్త్రం ఉన్నది, అది మానేసి పూచికి పుల్లబాణం దగ్గర కడతామా మనం, అమృతాన్ని విడిచిపెట్టి మురికి నీరు తాగుతామా? అలాగే మహాత్ములను ఆశ్రయించిన వాడు నీచులను ఆశ్రయించకూడదు. నీచాశ్రయా నశోభంతే. ఇక్కడ నీచాశ్రయం అంటే తాళ్ళు, తాళ్లతో హనుమంతుడి కట్టారు. బ్రహ్మాస్త్రం కట్టి ఉన్న చోట ఆ తాళ్లతో కట్టడం వల్ల బ్రహ్మాస్త్రం వదిలింది. అంటే గొప్ప ఉపాసన వదిలిపెట్టేసి పనికి మాలిన ఉపాసనలో పడ్డారు అని అంతరార్థం. కాబట్టి నాయనలారా, హనుమంతుడు అనేవాడు ఈ ఘటన ద్వారా మనకి అత్యద్భుతమైన ఘట్టాలు విడిచిపెట్టి క్షుద్రదేవతారాధన పనికిరాదు అని చెబుతున్నాడు అనమాట మనకి. అందువల్ల ఎప్పుడూ కూడా మహాదేవతల్నే ఆరాధించాలి, శాస్త్ర విరుద్ధమైన వాటి తోలికి వెళ్ళకూడదు. అన్నిటికీ మించి గురువుని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి గురువుని విడిచిపెడితే ఇంక వాడికి ప్రాయశ్చిత్తం లేదనమాట. ఇదిగో ఇలాగే ఇప్పుడు హనుమంతుడు ఒక్కొక్కడుగు రాక్షసులు ఈడుస్తూ ఉండగా నగరంలోకి అడుగు పెట్టాడు, ముందుకు వేస్తున్నాడు. ఆ సమయంలో కొంతమంది ఎవడు వీడు ఎందుకు వచ్చాడో చెప్పమనండి అంటూ ఉంటే ఇంకా అక్కడికి రావణాసుడు మాట్లాడలేదు. అయినా హనుమంతుడు మెల్లిగా, నేను ఎవరినో ఏమిటో తెలుసుకోవడానికి ఇంత కష్టపడాలా? దూతస్సకాశాదహమాగతోస్మి నివేదయామాస హరీశ్వరస్య. సుగ్రీవుడు దూతగా ఇక్కడికి వచ్చాను, సుగ్రీవుడు పంపగా వచ్చాను అని క్లుప్తంగా ఒక్క ముక్క మాత్రం అన్నాడు, ఎక్కువ మాట్లాడకూడదు కనుక. ఈలోపు హనుమంతుడిని రావణుడు చూచాడు, రావణుడు హనుమంతుడు చూచాడు. ఇది ఒక అపూర్వ దృశ్యం. అలా సభలోకి బంధింపబడిన హనుమంతుడు వస్తున్నాడు మహాకాయంతో. అంతకంటే మహాకాయాన్ని నాకున్నదన్నట్టుగా రావణాసురుడు కూర్చుని ఉన్నాడు. వీడు నల్లగా ఉన్నాడు, ఆయన ఆపాదమస్తకం గోరోచన వర్ణంలో ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉన్నాడు. మంచి సూర్యచంద్రుల్లో వెలిగిపోతున్న నేత్రాలతో ఉన్నాడు హనుమంతుడు. వీడు కూడా తేజస్సుతో కూడిన కళ్ళతో ఉన్నాడు. ఇతడికి కిరీటం ఉన్నది, ఆయనకి రోమాలు ఉన్నాయి, వీడి దగ్గర బ్రహ్మదేవుడిచ్చిన వరాలు ఉన్నాయి. సాక్షాత్తు బ్రహ్మ ఇచ్చిన వరాలతో పాటు రామనామం అనే మహావరం ఆయన దగ్గర ఉంది. ఆయనకి ఈయనకి బ్రహ్మవరాలేగా, బ్రహ్మదేవుడు ఆయనకి చిరాయువు అన్నాడు. ఇంకా వీడి మొహానికి వీడి కొంతకాలమే వరం, కానీ హనుమంతుడు చిరజీవి. అన్నిటికీ మించి ఆయన నిరంతర రామనామ చింతా పరాయణుడు, అటువంటి మహానుభావుని చూచాడు. ఇప్పుడు హనుమంతుడు రావణుడిని చూచి ఒక్కసారి పళ్ళు పటపట కొరికట్ట కళ్ళురిపిక్కేయట. హనుమాన్ రోషతామ్రాక్షో రక్షోధిపమవైక్షత, గొప్ప మాటిది. హనుమంతుడు ఎర్రబడిన కళ్ళతోటి రాక్షసరాజును చూచాడు. ఎందుకో తెలిసిన, సీతాదేవిని వాడు బంధించాడు, సీతాదేవిని అనరాని మాటలు అన్నాడు. బంధించడం, ఆకాశం నుంచి పట్టుకెళ్ళడం అక్కడ చూశాడు ఋషిముఖ పర్వతం మీద. ఆపై వాడు కూసిన కోతలన్నీ చెట్టు మీద కూర్చుని విన్నాడు. అవన్నీ కలిపి ఈయన మనస్సుని కొంచెం కల్లోలపరిచాయి, అందుకని కళ్ళురిపిక్కాయి. లేకపోతే హనుమంతుడికి ఎందుకు వస్తుంది కోపం? ఆయనని ఏదైనా అంటే కూడా ఇంత కోపగించని ఆయన సీతాదేవిని ఆ దుర్మార్గుడు నీచుడు పలికిన పలుకులతో ఆగ్రహం పట్టలేక పళ్ళు పటపట కొరికాడు, కళ్ళురిపిక్కాయి. అంత కోపంతో ఆ రాక్షసాధిపతిని చూచాడు. రావణుడి అసాధారణమైన రూపాన్ని చూచి ఆశ్చర్యము పోయాడు. ఓయ్ బాబోయ్, పెద్ద సూర్యమండలంలా వెలిగిపోతున్న కిరీటం, అది కూడా ఎలా ఉందిట? మందర పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు
పైన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చెట్లతో ఉన్న మందర పర్వతంలో వీడున్నాడు. అంటే వీడు శిరోజములు, ఆ శిరోజములను పట్టి ఉన్న కిరీటంతో వీడు ఒకసారి మందర పర్వతంలో కనబడ్డాడు. మళ్ళీ తల మీద నుంచి వక్షస్థలం, కాళ్ళు, మిగతా శరీరాన్ని చూచాడు. ఇప్పుడు శరీరం ఎలా ఉంది? కాటుకల నల్లగా ఉంది. రావణాసుడు బాగా నల్లగా ఉంటాడులేండి. అందుకని ఏంటంటే వాడు కాటుక కొండలో ఉన్నట్ట. అంజన పర్వతము అని ఒక పర్వతం ఉన్నది, అది నల్లగా ఉంటుంది హిమాలయాల్లో. దాన్ని చూస్తే ఇంక వేరే ఏమి చూడకల, కొండ ముచ్చులాగా, గౌడిగేదిలాగా అది బాగా నల్లగా ఉంటుంది. అందుకని దానికి కాటుకల నల్లగా ఉంటుంది కనుక అంజన పర్వతం అని పేరు. వీడు ఎలా ఉన్నట్ట? నీలాంజన చెయ్య ప్రఖ్యం హారేణో రసిరాజత పూర్ణచంద్రాభవక్త్రేణ సబలాకమివాంబుదం. మెడ నిండా ఉన్న గొలుసులతోటి ఉన్న ఈతడు నల్లని అంజన పర్వతంలా కాటుకొండలో ఉన్నాడు. ఈ హారాలన్నీ చెట్లలాగా, గుట్టల్లాగా ఉన్నాయి. వాటితో ఈతడు ఓ పెద్ద నల్లని కొండలో ఉన్నాడు. ఇంకా ముఖం పూర్ణచంద్రబింబంలో వెలిగిపోతోంది నవ్వు ఉండడం వల్ల. ఇప్పుడు వీడు ఎలా ఉన్నట్ట? తెల్లని కొంగలతో కూడిన నల్లని మేఘం. ఆకాశంలో నల్లని మేఘం వచ్చింది వర్షాకాలంలో. ఆ మేఘం రాగానే ఏం చేస్తాయి? కొంగలు ఆకాశంలో ఎగురుతాయి అన్నమాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి అద్భుతమైన కవిత్వం అయింది. ఆయన మల్లీశ్వరంలో రాస్తాడైనా, నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అని. ఇది ఎవరు రాశారనుకుంటున్నారు? వాల్మీకి రాశాడు. అందుకు చెబుతాను నేను. సబలాకమివాంబుదం తెలుగులో అనువాదం చేశాడంతే ఆయన. నల్లని మబ్బులు గుంపుట, ఆ గుంపులు తెల్లని కొంగల్లాగా, ఈ నల్లని రావణాసురుడికి దంతములు కనబడుతున్నాయి. ఆ దంతములు కొంగల్లా ఉన్నాయన్నట. అంటే ఎంత కూరలో వాడి కూరలు, ఐదారు కూరలు, ఏం వర్ణనండి అది. అలా కొంగల బారులో ఉందన్నమాట. అటువంటి రూపాన్ని చూచాడు. ఈ రావణాసురుడి కళేబరం విశాలంగా ఉన్నది. చేతులు ఐరావతంతో పోరాడడం వల్ల గట్టిపడి ఉన్న ఏనుగు తొండాల్లాగా, ఈ రెండు వేపులు ఐరావతం పొడిచింది దంతాలతో. ఆ దంతం దెబ్బలు కనబడుతున్నాయి. విష్ణు చక్రం తగలడం వల్ల ఆ గాయము కనబడుతున్నది. మంచి యగుభుజాలతో అపూర్వ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఈ రావణాసురుడికి పక్కన ఒక పక్కన దుర్ధరుడనే మంత్రి, మరో పక్కన ప్రహస్తుడు, మహాపారుశుడు, ఇలాంటి మహామంత్రులు కొందరున్నారు. వీడికి అప్పుడప్పుడు సలహా ఇచ్చే నికుంభుడు అని ఒక మరొక మంత్రి ఉన్నాడు. వాడేమో మరొక పక్కన ఎడం వేపున ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఈ మహామంత్రులతో కూడిన రావణాసురుని చూడగానే దిక్పాలకులతో కూడిన ఇంద్రుడా అన్నట్టుగా అనిపించిందిట. రావణుణ్ణి చూచి హనుమ నిజంగానే ఆశ్చర్యపోయాడండి. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం, ధగ 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 వెలిగిపోతున్నటువంటి రాక్షసేశ్వరుణ్ణి చూచి హనుమంతుడు మనస్సులోనే ఆ తేజస్సుకి మోహితుడైపోయి, ఓరి ఇదేమి కాంతి, రాత్రి నిద్రపోతున్నప్పుడు చూశాను కానీ పరీక్షగా ఇప్పుడు చూస్తూ ఉంటే ఇతడి తేజస్సు సూర్యుడి తేజస్సులాగా మిరుమిట్లు గొలుపుతోంది, వీడిని చూడలేకపోతున్నాను అనుకున్నాడు. మనస్సులో కొంచెం మోహితుడయ్యాడనమాట. ఆశ్చర్యపోయాడు ఆ రూపానికి. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతిహి, అహో రాక్షస రాజస్య రావణస్య దురాత్మనః సర్వలక్షణయుక్తత యద్యధర్మో నబలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఎంత గొప్ప రూపం, ఏమి మనోహరమైన రూపం, ఏమి కళేబరం వీడిది. ఆ ముఖంలో ఎంత ధైర్యం, ఎంత బలం వీడి శరీరంలో ఉన్నది. అసలు ముఖంలో కాంతి, వర్చస్సు కనపడుతున్నది. ఈ రాక్షసరాజు సర్వలక్షణాలతో ఉన్నాడు. సర్వలక్షణాలు అనడం ద్వారా మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. వీడు చేసిన పొరపాటల్లా ఇంత తపస్సు, ఇంత కాంతి, ఇంత బలం, ఇంత శక్తి ఉన్న ఈ దుర్మార్గుడి దగ్గర ఒకటే, అధర్మం బలంగా ఉంది. అధర్మమే కనుక వీడు బలముగా చేసి ఉండకపోతే ఈ రాక్షసేశ్వరుడు కేవలం లంకానగరానికేమిటి, స్వర్గలోకాన్ని ఇంద్రుడితో పాటు పరిపాలించే అర్హత వీడికున్నది. పాతాళాన్ని పరిపాలించగలడు, సమస్త లోకాలని పరిపాలించవచ్చు వీడు. కేవలం దేవతలు కాదట, దేవతలకు రాజైన ఇంద్రుడికి కూడా రాజు అయ్యేంత శక్తి ఉన్నది. కానీ అంత శక్తి కేవలం అధర్మం వల్ల పాడు చేసుకున్నాడు మూర్ఖుడై. స్త్రీలను అపహరించటం, అందున ఇష్టం లేని స్త్రీలను అపహరించడం, వారందరినీ అపహరించడం ఒక ఎత్తైతే పరమ పతివ్రత తరుణి శిరోమణి జగన్మాత సీతామాతను అపహరించాడు. సీతామాతను అపహరించడంతో వీడి కాంతి ఎంతా నశించిపోతుందే. ఇంత బలం కూడా యుద్ధరంగంలో రాముడి బాణాలకి తుక్కు తుక్కై నశించబోతున్నది అని జాలి కూడా కలిగిందనమాట. అధర్మం చేయకుండా ఉంటే అన్ని లోకాలు వీడు పరిపాలించగలడు. శక్తి శక్తే మెచ్చుకున్నాడు, కానీ సీతాపహరణంతో అధర్మంతో నశించబోతున్నాడు. లేకపోతే ఈతడి క్రూర కార్యములు చెయ్యకపోతే ఈ లోకాల వాళ్ళంతా వీడికి మంగళహారతి పట్టరా? ఈ క్రూరుడు, ఈ నృశంసుడు ఎన్ని జుగుప్సాకరమైన పనులు చేశాడు. కర్మ కుత్సితై కర్మభిహి లోకై అన్నాడు ఆయన. లోకములన్నీ బాధపడే దరిద్ర పనులని చేశాడు వీడు. మహాత్ముల్ని చంపాడు, యజ్ఞములు ధ్వంసం చేశాడు, నీచకృత్యాలు చేశాడు, హరినామస్మరణ జరగకుండా చేశాడు, ఆడవాళ్ళని అపహరించాడు, తల్లిదండ్రుల్ని చంపాడు. ఒకటా రెండా వీడి కుత్సిత కర్మములు అనంతములు. అదే లేకపోతేనా ఈ సురసిద్ధ సాధ్యనర కిన్నర పండగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులతో కూడిన సమస్త లోకాల్ని వీడు పరిపాలించవచ్చు, వీడు పరిపాలిస్తే మేము కూడా సంతోషించేవాళ్ళం అని రకరకాలుగా అనుకున్నాడు. అంతలోనే ఇంకో అనుమానం వచ్చింది. నిజంగా వీడి శరీరాన్ని బట్టి చూస్తే అయం హ్యుత్సహతే క్రుద్ధ కర్తుమేకార్ణవం జగత్తు. వీడు ఆగ్రహిస్తే వీడి పరాక్రమానికి లోకమంతా మహాసముద్రంలో మునిగిపోతుంది. లోకాన్ని సముద్రం పోలు చేయగలడు, మొత్తం భూమిని ఎత్తుకొచ్చి సముద్రంలో వారేయగలడు, అంత శక్తి ఉన్నది అని స్వయముగా హనుమంతుడంతటి వీరుడు కూడా కాసేపు మనస్సులో రావణాసురుడి తేజస్సుని చూచి శత్రువైన వాడిలో గొప్పతనం ఉంటే ప్రశంసించడం ధర్మం గనక ప్రశంసించాడనమాట. ఇప్పుడు రావణాసురుడు ఆయన చూడాలి కదా, అపూర్వ ఘట్టం అండి. రేపు మాత్రం ఆ ఇద్దరి మధ్య సంభాషణలో సుందర హనుమద్ రామాయణ ఘట్టాలు కూడా చెబుతాం. హనుమంతుడు కూడా రామాయణం రాశాడు. అంచేత తప్పక 6:30 రోజులాగే మీరు సమయానికల్లా రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.